కాబట్టి ఎంత తినాలో అంతే తినాలి. జీడిపప్పు ఇష్టమే, పకోడీ ఇష్టమే, రెండు గంటే ఎక్కువ తింటే ఇంకా తర్వాత ఏమవుతుందన్నమాట, బాగా బొజ్జ పెరిగిపోతుంది. ఆ తర్వాత బొజ్జ కొక్కోవడానికి మళ్ళీ ఇద్దరు వచ్చి కోకాలి. కాబట్టి అన్నిటి మీద నియంత్రణ ఉండాల్సిందేనండి. వస్తువులు ఉన్నా అవి ఉన్నాయని వాటిని కడుపులో పారేయకూడదు, అవి ఉన్నాయని అనుభవించకూడదు, అవి ఉన్నాయని స్వీకరించకూడదు. ఇలా అన్ని వస్తువులు అన్ని సుఖములు ఉన్నా వాటి మీద దృష్టి లేనివాడు మహాత్ముడు, వాటి మీద దృష్టి ఉంటే వాతులుడు అంటారు. నాయన వాతుల, ఎప్పుడు భార్య, ధనము, పిల్లలు వీటి మీదే చింత ఏమిటి అన్నాడు ఆయన. కాంతాకనకాల మీదే 24 గంటలు చింత పెట్టుకున్నవాడిని వాతులు అంటారు. అందుకని ఇక్కడ సుస్పష్టంగా కాతే కాంత ధనగత చింత, డబ్బు మీద, మీ ఆవిడ మీద, మా ఆవిడ ఏమైపోతుందో, మీ ఆవిడ ఏమవదు, ఆవిడకి ఎంత ఆయు ఉంటే అంతా ఉంటుంది. భగవంతుడు ఎలా నడిపితే అలా నడుపుతాడు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఎక్కడికి వెళ్ళినా మా ఆవిడకి బాబు ఒంట్లో బాగాలేదు, ఆవిడ ఏమైపోతుందో అంటాడు. పోయి నువ్వు ఉండి దగ్గర ఏమైనా చేయగలవా, నువ్వు ఉండి ఏడిపించడం తప్పేమీ చేయలేవు. ప్రేమ ఉండకూడదు అని ఎక్కడ అనలా శంకరుడు. ప్రేమ అందరి మీద ఉండాలి, ప్రతి ప్రాణిని ప్రేమించాలి, జాలిపడాలి. కానీ నేను లేకపోతే వాళ్ళేమవుతారు, వాళ్ళు లేకపోతే నేనేమవుతారనే బెంగ పెట్టుకోవద్దు అన్నాడు ఆయన. ఎప్పుడూ నీ డబ్బు గురించి బెంగ ఎక్కువ పెట్టుకోకు. భగవంతుడి అనుగ్రహం ఉంటే నీ డబ్బు అలాగే ఉంటుంది. దాని గురించి నిరంతరం ఆలోచించకు. స్త్రీ గురించి ఎక్కువ ఆలోచించకు. నీ పిల్లల గురించి 24 గంటలు ఆలోచన పడకు. నీ కొంప గోడు గురించి 24 గంటలు ఆలోచించకు. ఈ సాంగత్యం అత్యంత అపవిత్రమైనది. చిట్ట చివరికి నువ్వు ఒక్కడవే మిగులుతావు. ఇది తప్ప నీకు వేరే ఆలోచన లేదా, ఈ ఆలోచన మీద నియంత్రణ లేదా అన్నాడు ఆయన, నియంతృత్వం లేదా అన్నాడు ఆయన. మనం తలుచుకుంటేట ఈ ఆలోచనలను అదుపులో పెట్టగలమట. కానీ పెట్టం. మనకున్న బలహీనత ఏమిటంటే ఖాళీ దొరికితే చాలు. ఎంతసేపు కుటుంబాలోచన, ధనాలోచన, గృహాలోచన వీటి మీదే తప్ప కించిత్తు ఖాళీ దొరికితే గోవింద అందాము అనిపించదు మానవునికి. ఆ బలహీనత కలిగినటువంటి వాళ్ళని వాతుల అని సంబోధించి, ఈ సంసారం అనే సముద్రమును దాటించే నౌక ఒకటి ఉన్నది, అదే పరమాత్మ. ఆ పరమాత్మని తలుచుకో. నీ కర్తవ్యం నిర్వహించు. వారి గురించి ఎక్కువ చింత పెట్టుకోకు. పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదన్నాడు ఆయన. దానికి ఉదాహరణ చెబుతాను. చాలా కాలం క్రితం మా ఊర్లో ఉపన్యాసానికి ఒక ఆయన్ని పిలిపించాం. ఆయన ఉపన్యాసం ఎలాగో అతి కష్టం మీద 2 గంటలు చెప్పేవాడు. ఇక రావడంతో ఆ రోజుల్లో అనమాట, అప్పుడప్పుడే ఫోన్లు వస్తున్న రోజులు అవి, గొట్టం ఫోన్లు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయి, కానీ పూర్వం కేవలం ల్యాండ్ ఫోన్లే కదా. వెంటనే పరిగెత్తుకొచ్చి, అది పాందువ్ అని ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళోకి తీసుకెళ్ళానండి ఆయన్ని. ఎంతో కష్టపడి ఒక 5 రోజులు ఆయన చేత ఏదో చెప్పించుకుందామని పెడితే వెంటనే ఇంటికి ఫోన్ చేసి, ఆ రోజుల్లో ఫోన్ కలవడం కష్టంగా ఉండేది, చేస్తే ఈయన గంట మాట్లాడేవాడు, అవతల వాడికి బోర్డు బిల్లు పెరిగిపోయేది. ఎంతసేపు ఏమనేవాడు తెలుసా, వంకాయ తిన్నావా ఇవాళ, వంకాయ తినద్దన్నానా, ఏం కూర వండావు అంటే వంకాయ, వంకాయ వద్దన్నాను కదా అని మళ్ళీ ఏం కూర వండావు అనేవాడు. ఏ విశేషాలు ఉన్నాయి అంటాడు ఆయన. ఆవిడ ఏమీ లేవదనేది, అది కూడా మాకు వినపడేది. అయినా మళ్ళీ విశేషాలు వెళ్ళేవా, ఏమన్నా ఉంటే చెప్పనివాడు. ఇలా గంట గంటన్నర సేపు మాట్లాడి మళ్ళీ భోజనం దగ్గర కూర్చున్నాక, నేను లేతే మా ఆవిడ ఏమైపోతుందో, ఏం తింటుందో, ఆవిడకి ఏం పడతాయో ఏం పడవు అని మొత్తం మీద మళ్ళీ ఉపన్యాసానికి వచ్చేదాకా వాళ్ళ ఆవిడ తప్ప ఇంకెవరూ గుర్తుకొచ్చేవారు కదా ఆయనకి. బహుశా నా అనుమానం అందుకే తొందరగా చచ్చిపోయాడేమో అని కూడా అనిపిస్తుంది నాకు. సడన్గా ఎందుకు చచ్చిపోతారు మరి, హఠాత్తుగా ఎందుకు చచ్చిపోయాడో చచ్చిపోయాడు. మంచి కవి, సంస్కృత పండితుడు, డామని చచ్చిపోయాడే మా కళ్ళ ముందు. మేము కళ్ళ ఎంతోమందిని చూసాం ఇలాంటి వాళ్ళని. మనం ఈ గృహము, ఈ భార్య లేక భర్త, ఈ ధనము, ఈ కొంప వీటి మీద ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటే, వాటిని తప్ప ఇక అన్యమును చింతించకుండా ఉంటే ముందు శరీరమునకు అనారోగ్యం వస్తుంది, గుండెపోటు వస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి, దానివల్ల ఆయువు తరిగిపోతుంది. అందుకని వీటిని అదుపులో పెట్టు. సంసార సముద్రం దాటించే పవిత్రమైన నావ ఒకటి ఉన్నది, ఆ నావ గోవింద స్మరణ. కాబట్టి నా మాట విని గోవింద గోవింద అని స్మరించు. అలాగని ఇక్కడ ఏది నీ వస్తువుని విడిచిపెట్టండంలా, వాటినే ధ్యానించొద్దు అన్నాడు అంతే. అందులోంచి బయటపడడం అంత తేలికేనా అంటే ఏమో చెప్పలేము. ఏదో ఒకనాటికి గోవింద గోవింద అనగా అందులో బయటపడతావేమో. దానికి ఉదాహరణమైన కథ శంకరాచార్యులు వారే మనకు అందించారు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కొంచెం భక్తితో ప్రీతితో వినండి, క్లుప్తంగా చెబుతాను. చాలా కాలం క్రితం ఓ అరణ్యంలో బాగా సంపన్నులైన వాళ్ళుండే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ డబ్బున్న వాళ్ళే. బంగారం, ధనం, వస్తువులు, వస్త్రాలు కోకొల్లలుగా ఉండేవి. ఆ ఊరికి ఒక గ్రామానికి అధికారి కూడా ఉండేవాడు. ఆయన చాలా గట్టివాడు. ఆ ఊళ్ళో ఒక రామాలయం ఉంది. ఆ రామాలయానికి ఒక గొప్ప అర్చకుడు ఉండేవాడు. ఆ అర్చకుడు ఎప్పుడు రామ, కృష్ణ, గోవింద అనుకునేవాడు. రామనామస్మరణ చేసేవాళ్ళు ఇంకో అంజనామస్మరణ చేసేవారు కాదు. ఆయన అంత గొప్ప భక్తుడు. ఈ విషయం ఆ అడవిలో ఉండే కొంతమంది దొంగలకి తెలిసింది. ఈ దొంగలు అరణ్య గ్రామంలో సంపద ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. ఏమైనా ఆ గ్రామాన్ని దోచుకుందాం మనం. దోచుకుంటే ఇంక జీవితంలో మనకి ఇతరులను దోచుకోవాల్సిన అవసరం ఉండదట. ఆ ఊళ్ళో అందరి దగ్గర కలిపిన బంగారం ఓ చక్రవర్తి దగ్గర కూడా లేదట. కాబట్టి ఆ గ్రామాన్ని దోచుకుందాం అనుకున్నారు. దోచుకుందాం అంటే ఆ ఊళ్ళో వాళ్ళంతా బలవంతులు, గట్టివాళ్ళు, డబ్బు ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు. కాబట్టి దోచుకుంటే ధనం వస్తుంది, కానీ దోచుకోవడం కష్టం. పైగా గ్రామాధికారి చెప్పగానే రాజుగారు కూడా భటుల్ని పంపుతాడు. ఒకవేళ మనం దోపిడీకి వెళ్ళినప్పుడు ఈ గ్రామాధికారి గారికి ఉప్పందిందంటే ఆయన రాజుగారికి చెబుతాడు, రాజుగారి భటులు వస్తారు, మనల్ని చంపుతారు అనుకుని ఈ దొంగలు బాగా ఆలోచించారు. ఈ దొంగల నాయకుడు ఒకడు ఉన్నాడు. వాడు కొంచెం తెలివైన ఘట్టం. వాడు అన్నాడు, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప విలువ సన్యాసికి ఎక్కువ ఉంటుంది. నేను సన్యాసి వేషం వేసుకుని ఆ ఊళ్ళో మకం పెడతాను. కొద్ది రోజులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పురాణం చెబుతాను. జనం వచ్చి కూర్చున్నప్పుడల్లా వాళ్ళ దగ్గర కబుర్లు చెబుతూ ఆశాపాశం తప్పు అని చెప్పి మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని మెల్లిగా ఎంక్వైరీ చేస్తాను. ఎవరి దగ్గర డబ్బు ఎంత ఉందో తెలుసుకుంటాను. తెలుసుకుని ఆ తర్వాత మీకు కబురు పెడతాను. సమయం చూసి మీరు వచ్చి ఊరి మీద రహస్యంగా దాడి చేద్దురు కానీ ఈ లోపు నేను డబ్బు ఎక్కడుందో కనిపెడతాను, కనుక తేలిగ్గా దొంగతనం చేసి పారిపోవచ్చు అన్నాడు. దొంగలందరూ శభాష్ అన్నారు. వెంటనే ఈ దొంగల నాయకుడు కాస్త మంచి గడ్డం పెంచుకున్నాడు, బవిరి గడ్డం పెంచుకున్నాడు. దానితో కొంచెం పట్టణ వాళ్ళు కనుక గడ్డం పెంచుకుంటే భలే ముచ్చటగా ఉంటారండి బాబు. బాబాల్లో కొంతమంది చూశారో లేదో, జటాజుటాలు పెట్టేసుకుని ఇంత విభూతి పెట్టుకుని వాడు దిట్టంగా ఇంత బజ్జతో వస్తే ఓహో అని ఉంటారు. ఇలా సన్నగా ఉంటే పద్మాగర్ గారు సామాన్యుడు అనిపిస్తుంది. శరీరం ముందు ఆకర్షిస్తుంది కదా, అందుకని వీడు కొంచెం బలమైన వాడు. నల్లని గడ్డం పెంచుకుని, జుట్టు పెంచుకుని, విభూతి పూసుకుని, దండం పూసుకుని ఊళ్ళో కడుగు పెట్టి జాయ్ చక్రాంతక్ అన్నట. ఇంకేముంది, ఎవరో యువ సన్యాసి వచ్చాడని జనాలందరూ ఆయనకి దండం పెట్టడం మొదలెట్టారు. ఈ వచ్చిన వాళ్ళంతా పండితులు, కాస్త చదువుకున్న వాళ్ళు. వీడు చూస్తే దొంగడు పెద్దగా చదువురాదు. అందుకని ఈ దొంగడి దగ్గరికి వచ్చాక దండం పెట్టడంతో పాటుగా వాళ్ళు, స్వామి మాకొక ధర్మ సందేహము అనేవారట. ఏమిటన్నాడు వీడు. వీడు గుండెలో బాంబు పడింది. ధర్మ సందేహం వీడిని తీరుస్తాడు వాడు మొహం. అంటే ఒకడొచ్చి బ్రహ్మము సత్తా చిత్తా అని అడిగాడు. సత్తా చిత్తా అంటే వీడికి సత్తు తెలియదు. వీడు చూస్తే సత్తు అంటే సత్తు గిన్నె అనుకున్నాడు, చిత్తు అంటే చిత్తుకైతే అనుకున్నాడు. ఏం చెప్పాలో తెలియదు. అందుకని సమాధానం చెప్పడం మానేసి చేతిలో సోలంతో ఎదురుగుండా ఉన్న కమండలాన్ని టింగ్ టింగ్ అని కొట్టాడు. ఈ వచ్చిన జనాలు పండితులండి. అందుకని స్వామీజీ ఎంత గొప్పవారండి, బ్రహ్మము సత్తా చిత్తా అని అడిగితే సమాధానం చెప్పకుండా టింగ్ టింగ్ అని కొట్టారు. అంటే బ్రహ్మము నాదస్వరూపము అని చెప్పారు. ఓంకార నాదస్వరూపమే బ్రహ్మం అని అంతరార్థం అనుకుని జై గురుదేవ అన్నారు. పళ్ళు, పాలు, పంచదార ఇవన్నీ పెట్టారు. ఆయనకు షుగర్ లేదులండి, అందుకని శుభ్రంగా పంచదార వేసుకుని పాలు తాగేశాడు ఆయన. ఇంకా మర్నాడు మళ్ళీ వచ్చి ఇంకోడు ఇదే మాట, బ్రహ్మం సత్తా చిత్త అండి అన్నాడు. మళ్ళీ నిన్నేమో టింగ్ టింగ్ అని కొడితే వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి, అస్తమానం టంగు టింగు అంటే ఎలాగా. అందుకని ఆకాశం కేసు చూశాడు వీడు. స్వాముల వారు ఎంత గొప్పవారండి, నిన్నేమో బ్రహ్మము నాదమేమన్నారు, ఇప్పుడు ఆకాశం కేసు చూశారు. అంటే ఆకాశంలా బ్రహ్మం అనంతమయం, దీని అంతరార్థం ఇది. ఎంత పండితుడినా అన్నారు. కానీ వచ్చిన తెప్పలు రోజులు ఈ టింగు టింగులు ఆకాశం కేసు చూడ్డాలు కష్టమైపోయింది దీనికి. వచ్చిన వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఒకడొచ్చి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఇలా చెయ్యాలా అలా చెయ్యాలా అంటాడు. ఒకడొచ్చేమో నవగ్రహ ప్రదక్షిణ అయ్యాక కాళ్ళు కడుక్కోవాలా వద్దా అంటాడు. ఒకడొచ్చి విఘ్నేశ్వరుడి తొండం ఎడం వైపు ఉండాలా కుడి వైపు ఉండాలా అంటాడు. ఇవన్నీ సమాధానాలు చెప్పాలంటే ఎలా మరి, రోజు మౌనవ్రతంతో టింగు టింగులతో కాలక్షేపం చేయడం కష్టం కదా. అందుకని వీడు తెలివైన పని చేశాడు. ఆ ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడు. ఆయన పిలిచి, అయ్యా కొంతకాలం పాటు ఒక పండితుల ద్వారా విద్య నేర్చుకోమని మా గురువుగారు ఇక్కడికి పంపారు, చదువుకున్న వాడినైనా గురుసేవ చేయాలి, దయతో రాత్రిపూట వచ్చి నాకు పాండిత్యం నేర్పండి అన్నట్ట. సంస్కృత పండితుడు వచ్చి, వచ్చినవాడు రోజు రాత్రిపూట ఈయనకి పాఠాలు చెప్పేవాడు. ఈ పాఠాలు చెప్పడం వల్ల ఏమైపోయింది తెలియకుండానే ఈయనకి ఉపనిషత్తులు, వేదాలు, భాష మీద పట్టు, పురాణాల మీద పట్టు వచ్చింది. సంవత్సర కాలం పాటు ఈ ప్రజల సందేహం తీర్చడానికి రాత్రిపూట చదువుకునేవాడిన. చదువు వల్ల తెలియకుండా చాలా మార్పు వచ్చేసింది. గోవింద నామస్మరణం యొక్క మహాప్రభావం అంటే ఏమిటో తెలిసింది. తెలియకుండానే దొంగాడిలో రోజు మార్పు రావడం మొదలైంది. టండోయ్ మొదట్లో మోసం చెయ్యడానికి సాధు వేషం వేశాడు. క్రమంగా ఈయన సాధు అయిపోయాడు. ఈలోపు దొంగలు కొంతమంది మారు వేషంలో వచ్చి ఒక రోజున కాళ్ళకి దండం పెట్టి, ఏం గురు సంవత్సరం గడిచిపోతుంది, నువ్వు వచ్చేమో నగల గురించి సమాచారం ఇస్తావేమో అని అనుకుంటే ఇక్కడ కూర్చుని పాలు పళ్ళు పుచ్చుకుంటూ వాళ్ళకి ఉపదేశాలు ఇస్తున్నావు, డాక్టర్ గారు ఉపన్యాసం చెప్పిస్తున్నారు కదా అని రెచ్చిపోయి చెప్పేస్తున్నావు. నాయన దొంగలు, మనం దొంగలం, దొంగతనం చేయాలి, డబ్బు ఎక్కడుందని అడిగారు. అప్పుడు వీడి గుండెల్లో బాంబు పడింది, ఏం చేయాలో తెలియలేదు. వచ్చే అమావాస్య నాడు రండి, అప్పుడు చూద్దాం, ఈలోపు నేను వీళ్ళందరి నగలు ఎక్కడున్నాయో మూట కట్టిస్తాను అని ప్రస్తుతానికి వాళ్ళు వదిలించాడు. వదిలించాడు కానీ ఇతని మనస్సు అంతా ఆందోళనతో నిండిపోయిందిట. అయ్యో, ఒకప్పుడు నేను అజ్ఞానంతో దొంగనయ్యాను, ఇప్పుడు ఈ పురాణములు చదువుతూ ఇతరుల ధర్మ సందేహాలు తీరుస్తున్నప్పుడు పరధనం ఎంత ప్రమాదకరమైందో తెలుస్తోంది, దొంగతనం ఎంత పాపమో తెలిసింది, గోవింద స్మరణ ఎంత గొప్పదో తెలిసింది. ఇప్పుడు నా ఆశావాయువు నన్ను విడిచిపెట్టింది, దొంగలు చూస్తే దోపిడీకి వస్తామంటున్నారు, నేను వచ్చిన పని అదే, కానీ ఈ పురాణములు చెప్పడం ద్వారా, వినడం ద్వారా, గ్రంథాలు చదవడం ద్వారా మహాపాపం అంటే ఏమిటో నాకు తెలిసింది, ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం అనుకున్నాడు వీడు. ఈలోపు మొత్తం మీద దొంగలు మారు వేషంలో గ్రామంలోకి వచ్చారని ఎలాగో తెలిసిందండి ఊళ్ళో వాళ్ళకి. దాంతో వాళ్ళంతా కంగారు పడిపోయి స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామి ఈ ఊళ్ళోకి దొంగలు వస్తున్నారనే విషయం తెలిసింది, మేమందరం కోటీశ్వరులం, బాగా నగలు కలిగిన వాళ్ళం, మమ్మల్ని రక్షించే బాధ్యత మీది అన్నారు. నేనేం రక్షిస్తానన్నాడు ఈ స్వామి. దానికి ఒకటే మార్గం ఉంది, దొంగలు వస్తే మా ఊళ్ళల్లో పడితే మా ఇళ్ల మీద పడతారు, కానీ మీ గుడిసె దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే స్వామీజీ గుడిసెలో ఏముంటాయని. అందుకని మేము ఒక టెక్నిక్ చేసాం, మా నగలన్నీ మూట కడతాం, ఆ మూట మీద మా పేర్లు రాసుకుంటాం, ఈ నగలు ఈ బంగారపు కాసులు వీటన్నిటినీ కట్టిన మూటలన్నీ మీ ఆశ్రమం దగ్గర గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టేస్తాం, లిస్టు మీకు చేతికిస్తాం, అంటే అందులో ఏ మూట ఎవరిది, ఆ లిస్టులో ఏమున్నాయి, ఈ లిస్ట్ అంతా మీ చేతికిస్తాం, అది మీ దగ్గర అట్టే పెట్టండి, గోతిలో పాతి పెట్టడం వల్ల దొంగలు మీ ఆశ్రమానికి వచ్చినా ఏం దొరకదు, ఊళ్ళోకి వచ్చి దొంగలు దోపిడీ చేద్దామన్నా మా ఇళ్లలో ఏం దొరకదు, దొంగలు వచ్చి ఊరు వదిలి వెళ్ళిపోగానే ఈ గొయ్యి తవ్వి మా సామాను మాకు మళ్ళీ మీరే పంచిపెట్టండి అని దొంగ చేతికిచ్చారు లిస్ట్. దొంగల నాయకుడి చేతికి లిస్ట్ ఇచ్చి మొత్తం బంగారపు నగలన్నీ ఎదురుగుండా ఓ గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టారు. ఇప్పుడు వీడికి మతిపోయింది, భగవంతుడా ఏమిటి పరీక్ష, ఇప్పుడు ఎదురుగుండా బంగారం అంతా ఉంది, లిస్టు చేతిలో ఉంది, ఈ రాత్రికి మా వాళ్ళని పిలిపించి ఇవన్నీ తవ్వుకుపోయామా, ఇక జీవితంలో దొంగతనం చేయక్కర్లేదు అనిపించి వెంటనే తన వాళ్ళకి ఈరోజు అర్ధరాత్రికి మా ఆశ్రమానికి రండి, మీ అందరికీ బంగారం ఎక్కడుందో చూపిస్తానని కౌరు పెట్టేశాడు. వాళ్ళందరూ రాత్రికి రావడానికి సిద్ధమయ్యారు. ఈలోపు ఆ ఊళ్ళో ఉన్న రామాలయం అర్చక స్వామి వారికి గుండెపోటు వచ్చింది, దొంగలు వస్తున్నారనే కంగారులో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయన వెంటనే కొత్తగా వచ్చిన స్వామీజీని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఊళ్ళో వాళ్ళంతా స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామి స్వామి మా అర్చక స్వామి చాలా మంచివాడు, రాముడి సేవ తప్ప మరొకటి ఎరగనివాడు, ఆ పుణ్యాత్ముడు మిమ్మల్ని రమ్మన్నాడు, ఒక్కసారి దయతో రండి అనగా సర్లే అని బయలుదేరాడు ఈయన. ఆ అర్చక స్వామి వారు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, ఈయనతో నేను ఏకాగ్రతంగా మాట్లాడాలన్నాడు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. స్వామి కాస్త మా గది తలుపు వెయ్యండి అన్నట్ట. ఈయన తలుపు కూడా వేసేసి లోపలికి రాగానే, ఇలా రండి అని దగ్గరికి పిలిచి, నేను ఇంకెక్కువసేపు బతకను, దొంగలు పడి నా రాముడి ఆస్తి కొట్టుకుపోతారేమోననే భయంతో నాకు ఆందోళనతో గుండెపోటు వచ్చింది, నాకు తెలుస్తోంది నేను ఘడియల్లో చచ్చిపోతాను, ఇప్పుడు మీదో కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యం ఏమిటో చెబుతా వినండి, నా చేతికి తాళం ఇచ్చి ఈ తాళం చూడండి, ఆ ఎదురుగుండా ఉన్న మా గుడిసె గోడ చూడండి, ఆ గోడలో ఈ తాళం పెడితే గోడ గోడంతా పక్కకి తెరుచుకుంటుంది, ఆ గోడవతల మా రామాలయానికి సంబంధించిన నగలున్నాయి, ఆ నగలు కొన్ని కోట్ల 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 విలువ చేస్తాయి, ఆ నగలు ఇంతకాలం ప్రజలకు కూడా చెప్పకుండా దాచాను, ఈ రాముడి సొత్తుని కాపాడవలసిన బాధ్యత ఇది. మీరు సార్ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఎలా ఉంటాయో అలా ఒక మాళిగ ఉంది అక్కడ. ఆ మాళిగ తాళం ఈయన దగ్గర ఉందన్నమాట. ఆ తాళం దొంగాడి చేతిలో పెట్టి ఈయనే స్వామీజీ అనుకుని రాముడి రక్షణ మీది. ఈ మాట నా చేతిలో గోవింద 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 అని 3 సార్లు చెప్పి మీరు ఒట్టేసి రక్షిస్తానండి అన్నట్ట. చచ్చిపోయే ముందు అంటే వెంటనే ఈ దొంగల నాయకుడు ఆ తాళం చేతికి రాగానే కొంచెం వణికాడు. ఈ అర్చకుడికి మాట ఇవ్వాలిగా మరి, అందుకని గోవింద 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 రక్షిస్తానని మాట ఇచ్చాడు. ఈలోపే అర్చకుడు చచ్చిపోయాడు. అర్చకుడు చెప్పిన మాట ఎంత నిజమానని ఈ తాళం పెట్టి గోడను తెరిచాడు ఆయన. ఆ గోడకి ఓ రంధ్రం ఉంది, తాళం పెట్టే రంధ్రం. అందులో ఈ తాళం పెట్టిలా అనగానే గోడంతా ఏదో బీరువా తలుపు పక్కకి వెళ్ళిపోయినట్టుగా తప్పు తప్పుకుందిటి పక్కకి. ఆ అవతలకి వెళ్ళి చూశాడు, అక్కడ ఒక నేలలోకి భూగ్రహం ఉంది. ఆ భూగ్రహం మెట్లమట కిందకి దిగితే అడుగున వీడికి మతిపోయేంత సంపద కనపడింది. కిరీటాలు, వజ్రవైడూర్యములు తాపడం చేయబడిన కిరీటాలు, భుజకీర్తులు, వడ్డాణాలు ఒకటే ఒకటి ఓరి బాబోయ్. ఇక అటువంటి సంపద ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. ఆ సంపద చూస్తే గుండెకి చచ్చిపోతారు చాలామంది. అమ్మా అమ్మా అంటాడు. అంత బంగారం కనపడింది. వీడి బుర్ర గిర్రం తిరిగిపోయింది. అసలు మానవ మాత్రుడు ఈ సంపద చూడగలడా? ఇంత సంపద నాకు ఈ అర్చకుడు ఇచ్చాడు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఉండగా గోవింద 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 అన్నాడు కదా, ఆ గోవింద స్మరణ వీడి బుర్రను మార్చేసింది. ఏడాదిగా వాడు చెబుతున్న పురాణాలు, ఏడాదిగా వాడు చదువుకున్న చదువు, ఇప్పుడు చివరిగా అర్చకుడు ఇతన్ని నిన్నే నమ్మాను, రామసేవ నీదండం, గోవింద గోవింద అని చేతిలో మాట వేయించుకోవడం, వీటితో వాడి బుర్ర గిర్రం తిరిగి ఈ సంపదని దోచుకోవడమా లేక రాముడిని రక్షించటమా అనుకుంటూ ఉండగా క్షణంలో వాడు ఒక నిర్ణయానికి వచ్చేశాడు. మళ్ళీ వచ్చి తలుపు మూసేశాడు, గుమ్మం తలుపు తెరిచాడు. భక్తులారా లోపలికి రండి అనగానే అందరూ వచ్చారు. అర్చకుడు చచ్చిపోయిన విషయం చూశారు. బాధపడుతున్నారట వాళ్ళంతా, బాధపడకండి, ఆయన మహాత్ముడు, కారణజన్ముడు, ఆయనకి సంస్కారం తర్వాత చేద్దాం రేపు, ఇప్పుడు మన కర్తవ్యం ఒకటి ఉన్నది, మనందరం మన ఆశ్రమానికి వెడదాం రండి అన్నాడు. ఈ అందరినీ వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళేసరికి అప్పటికే ఊళ్ళో వాళ్ళంతా అక్కడికి వచ్చి, స్వామి స్వామి ఈ రాత్రికి దొంగలు వస్తున్నట్టు తెలిసింది, ఇప్పటికిప్పుడు రాజుగారి దగ్గరికి మనం వెళ్ళలేము, ఎందుకంటే రాజధానికి వెళ్ళి ఇక్కడికి తిరిగి రావడానికి 2-3 రోజులు పడుతుంది, ఈలోపు దొంగలు నగరం మీద పడతారు, మన ఊరంతా దోచుకుంటారు, మమ్మల్ని రక్షించండి అనగా, మీ అందరి రక్షణ నాది, మీ భారం నాది, నన్ను నమ్మి నా గుడిసెలో మీ పౌరులంతా హాయిగా విశ్రాంతి తీసుకోండి, నా కోసం పెద్ద ఆశ్రమం కట్టారే, ఈ ఆశ్రమంలో మీరు ఉండండి అన్నాడు. కానీ మీరు బయటికి రావద్దు, నేను చెప్పేదాకా తలుపేసుకుని లోపల ఉండండి అని ఈ పౌరులందరినీ లోపలికి పంపేశాడు. ఈయన ఊరి మధ్యలో మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఇతడు కౌరు పెట్టాడు కదా, అందువల్ల అర్ధరాత్రి వేళ మొత్తం దొంగలందరూ ఆ ఊళ్ళో అడుగు పెట్టారు, కత్తులు కటారులు సోలాలు భయంకర ఆయుధాలతో. రాగానే ఈ దొంగల నాయకుడికి దండం పెట్టి, గురో నగలన్నీ ఎక్కడున్నాయో కనిపెట్టావా అంటే కనిపెట్టాను, మిమ్మల్ని అందరినీ సరాసరి శాశ్వత సంపద దగ్గరికి తీసుకెడతాను రెండని పిలిచేట. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ ఊళ్ళో పెద్ద పాడుబడిన దిగుడు బావు ఒకటి ఉంది, నుయ్యి. ఇదిగో ఈ నూతిలోకి వెళ్ళే మెట్లు నాశనం అయిపోయాయి, ఈ నుయ్యి పాడైపోయింది, అందుకే ఈ నూతిని ఎవరూ వాడటంలా. ఊళ్ళో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా, ఈ పాడుబడిన నూతిలో ఈ సంపదంతా దాచారు, మీరంతా దిగండి, మూటలు గట్టి నాకు అందించండి, నేను పైకులు అగుతాను, ఆ తర్వాత తాడుతో మిమ్మల్ని పైకులు అగుతాను, దిగండి అని అందరిని అందులో దింపాడు. అది నుయ్యి అగాధంగా ఉంది, పాడుబడి నుయ్యి, అందులో దిగి వాళ్ళు వెతుకుతున్నారు. ఈలోపు వీడు తాడు పైకి లాగేశాడు. లాగి తన గుడిసి దగ్గరకు వచ్చి, దొంగలారా ఓ పౌరులారా, ఊరి మీదకి దాడికి వచ్చారు దొంగలందరినీ తెలివిగా నా బోధతో నూతిలో పారేశాను, 4 రాళ్ళేసి వాళ్ళని చంపేయండి అన్నట్టు. ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు, దొంగలంతా నూతిలో ఉండడం కనిపెట్టి స్వామీజీ ఎంత ఉపకారం చేశారనుకుని 4 రాళ్ళేసి పటాపట 4 బాదారు. అందులో ఉన్నవాళ్ళు కొందరు చచ్చారు, చావగా మిగిలిన వాళ్ళు మతి పోగొట్టుకున్నారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చి రాజభట్లకు అప్పగించారు. ఆ తర్వాత వాళ్ళంతా వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహాత్మా స్వామి అహింసా పరమోధర్మ అని చెప్పిన నువ్వే హింస చేయించి మరీ మమ్మల్ని రక్షించావు, ఇదేదో విచిత్రంగా ఉందంటే, అప్పుడు ఆయన చెప్పాడు, వారి వెర్రి వాళ్ళలారా, అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నాను, అసత్యం పలకన్న నోటి వెంబడి ఇప్పుడు సత్యమే పలుకుతాను, నేనే వీళ్ళ దొంగల నాయకుండిరా, ఒకప్పుడు మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాను, కానీ నిత్యము హరికథలు చెప్పడం వల్ల, హరికథలు చదవడం వల్ల, పెద్దల సాంగత్యం వల్ల అన్నిటికీ మించి ఆ అర్చకుడు నా చేత గోవింద స్మరణ పూర్వకముగా ప్రమాణము చేయించుకోవడం వల్ల నేను మారాను. గోవింద నామస్మరణం దొంగని కూడా సాధువుని చేస్తుంది. అందుకనే ఆశని విడిచిపెట్టండి, గోవింద స్మరణ చెయ్యండి అని పెద్దలు చెప్పారు. గోవింద 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 అని మమ్మారని నేను ఇవాళ స్వామీజీని అయ్యాను. ఇక్కడ స్వామిని అయ్యాను కదా అని నేను అహింస పరమధర్మ అనే పిచ్చి సూత్రాన్ని అమల్లో చేయకూడదు. అహింస ఎప్పుడు అంటే ఓ సింహాన్ని మీద పడి తినేస్తూ ఉంటే అహింస పరమధర్మ అని దాని నోట్లో తలపెట్టకూడదట. పాకిస్తాన్ ఉందండి, ఇవాళ జమ్మూ కాశ్మీర్ మనలో ఒక భాగం, దాన్ని ఎల్లకాలం అట్టే పెట్టేసి అయ్యో రాజ్యాంగం రాజ్యాంగం అంటామా అనకూడదు. అక్కడ ఆ దుర్మార్గులు చావుగొట్టైనా మిలిటరీని దింపైనా సరే మంచి యాక్ట్ చేసినా మన భూభాగం మనం కలుపుకోవాలి. పనికి మాలినటువంటి అహింసాధర్మం పనికిరాదు ఇక్కడ. అందువల్ల పాపాత్ముల్ని సంహరించాలి, పుణ్యాత్ముల్ని రక్షించాలి, అదే కృష్ణుడు చెప్పిన కర్తవ్యం. ఇదంతా నేను భగవద్గీత వల్ల నేర్చుకున్నాను అని ఆయన చాలా గొప్ప బోధ చేశాడు. చాలా పెద్ద కథ ఇది. నేను శంకరుల వారి యొక్క జీవిత చరిత్రలో చదివిన పెద్ద కథ క్లుప్తంగా చెబుతాను. ఎందుకు చెబుతానంటే ఇలాంటి స్తోత్రములు చదివి గోవింద స్మరణ చేసి ఒక గజ దొంగ ఒక స్వామిగా మారిపోయాడు. ఆ స్వామి యొక్క ఆశ్రమం ఈనాటికి కూడా కాశీక్షేత్రంలో వారణాసిలో ఉన్నది. ఆ క్షేత్ర పరంపరే ప్రభుదత్త బ్రహ్మచారి గారి యొక్క ఆశ్రమ పరంపర. అంటే ఆనాడు ఒక గజ దొంగని ఒక మహా సన్యాసిగా సాధువుగా ఈ శంకర స్తోత్రం మార్చింది. ఇందులో ఉన్న గోవింద స్మరణ ఆయనని ఒక మహాత్ముడిగా తీర్చిదిద్దింది. పరమ పాపాత్ముల బుద్ధిని కూడా సద్బుద్ధిగా మార్చేటటువంటి శక్తి సచ్చింతనకి గోవింద నామస్మరణకు ఉన్నది. అందుకని నాకు చాలా ఇష్టం ఈ 13వ గేయం అన్నమాట. ఇప్పుడు 14లో అడుగు పెడదాం. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః. ఆ కథకు అనుగుణంగా చెప్పాడు. ఇప్పుడు ఇందాక జరిగిన కథ ఆ 13వ శ్లోకానికి సంబంధించింది. ఇప్పుడు 14వ శ్లోకం దాని వెంటనే చెబుతున్నాడు. ఇక్కడ నుంచి శిష్యులు చెప్పారంటారు కొంతమంది. 13 శ్లోకాలు మాత్రమే శంకరుడు చెప్పాడని 14వ శ్లోకం నుంచి శిష్యులు చెప్పారని అంటారు. ఏమో చరిత్రలో ఆధారమైతే అది శంకర స్తోత్రంగానే ఉన్నది. ఎవరు రాస్తే మనకెందుకు, శంకరుడైనా శంకర శిష్యులైనా మొత్తం రాసింది మొత్తం మీద భజగోవిందమే. ఈ శ్లోకం కొంచెం జాగ్రత్తగా విందాం. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ నపశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః. పొట్ట పోషణ కోసం మానవులు రకరకాల వేషాలు వేస్తారు. ఉదర నిమిత్తం అంటే ఉదర పోషణ కోసం, డబ్బు సంపాదించడం కోసం. బహుకృత వేషః, ఓ రకరకాల వేషాలు వేస్తాడు జీవి. తెలుసో తెలియకో అంటే ఈ వేషాలన్నీ చూస్తూ చూడకుండా తెలిసి తెలియక చేస్తున్నాడంటే వాడు మూర్ఖుడే. మనం ఏ వేషం వేసినా ప్రజలకు తెలియదా మాత్రం? వేషం వేసి ఎంతకాలం మోసం చేయగలుగుతాం? ఇవాళ ఎవరికీ తెలియకుండా ఉండడానికి, మనం గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి ఓ సన్యాసి వేషం వేశాం. కానీ రేపో మాపో వీడి పాపాలు చిట్టా బయటపడుతుందండో, ఎవరు చూసినా చూడకపోయినా పరమాత్ముడు ఒకడు చూస్తాడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా? జనులను మోసం చెయ్యడానికి గొప్పవాడి వలే ఎంత నటించినప్పటికీ ఈ నటన ఏదో ఒకనాడు బయటపడుతుందనే విషయం మర్చిపోయి ఈ మూర్ఖుడు తెలియక పొట్ట కోసం రకరకాల పాపాలు చేసి దిక్కుమాలిన వేషాలు వేస్తాడు. ఆ వేషాలు ఎటువంటివో చెప్పారు. జటిలహ, కొందరు జటాజోటాలు ధరిస్తారు. ఇప్పుడు కూడా జటాజోటాలు ధరించి జనాల్ని మోసం చేసే మహాత్ములు ఉన్నారు. ఇక అక్కడికి వెళ్ళామా డబ్బంతా లాగేసినట్టే, చివరి వెంటుకు తగ్గు ఉరిగేస్తాడు వాడు. ఎంత విచిత్రంగా ఉంటుంది! ఏముండదండి అక్కడ. ఒక్కసారి పొరపాటున కొంతమంది దగ్గరికి వెళ్ళామంటే ఈ కలియుగంలో నీ చేత యజ్ఞం చేయిస్తాను, ఈ యజ్ఞం వల్ల మొత్తం నీకున్న కష్టాలన్నీ పోతాయి, బాగుపడతావని ఆ యజ్ఞానికి 1000 రూపాయలు ఖర్చు అయితే 1 కోటి రూపాయలు లాగెట్టమన్నా ఆవిడవాడు. మనిషిని బట్టి డబ్బులు లాగేయటం. ఇక చూడండి, కొంతమంది మిరపకాయల యజ్ఞం ఈ మధ్యన, ఏదేదో బత్తాకాయల యజ్ఞం అంట. ఇంకోడు ఉన్నాడు ఈ మధ్యన, కొత్తవాడు తయారయ్యాడు. అన్నానని ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ పాపపు వేషాలు ఇవ్వకూడదు, మోసం చేయకూడదు. యజ్ఞములు చేసి లేకపోతే ఇంకొక కర్మలు చేసి నీ పాపాలు తొలగిస్తాను, నీకు ఐశ్వర్యం ఇస్తామని డబ్బులు వసూలు చేయడం అంత పాపం మరొట్లేదు. వాడు ఏవిస్తే సేకరించాలి, వాడికి కర్మకాండకి తగినవి చెయ్యాలి, సులభంగా బాగుపడేలా చెయ్యాలి. అసలు సహజంగా ఈ జనాలు ఎవరిని ఆశ్రయిస్తారు అంటే డబ్బు పోయినప్పుడే ఆశ్రయిస్తారు. వ్యాపారంలో దివాళా ఎత్తినప్పుడో, లేకపోతే ఆరోగ్యం పాడైపోయినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇతరులకు అప్పు ఇస్తే అప్పు తిరిగి రానప్పుడు బాబోయ్ బయట పట్టడం లేదని ఏ జ్యోతిష్కుణ్ణో ఏ సన్యాసినో ఆశ్రయిస్తాడు. ఆశ్రయించిన తర్వాత వీడు పోయే కాలం వచ్చి నానాయాత్ర పడ్డాడు రా బాబు అని జారిపడి వాడిని పైకి తీసుకురావడానికి సులభోపాయం చెప్పాలి కానీ ఉన్న డబ్బులు లాగేస్తావా? నిమ్మకాయ డిప్ప వెనక్కి తిప్పు, అందులో నూనె పోయి అందులో మూడు ఒత్తులయ్యి దీపం వెలిగించు, ఆ దీపం నెత్తి మీద పెట్టుకుని శివాలయానికి వెళ్ళు. నిమ్మకాయ డిప్పలో నూనె వెలిగించి నెత్తి మీద పెట్టుకుని శివాలయానికి వెళ్తే ఏమవుతాడండి వీడు? ఎంత దరిద్రం అది! ఇలా చెప్పాడు ఒకడు. ఆ దెబ్బతో పాపం పిచ్చాళ్ళు ఒకళ్ళు ఇద్దరు నెత్తి మీద పెట్టుకెళ్ళారు, తలంతా కాలిపోయింది. చేతిలో నిమ్మకాయ డిప్ప పెట్టుమగనము, అందులో నూనె పోయము, ఒత్తి వేయము, వెలిగించము, దాంట్లో మిరపకాయలు అంటిస్తూ శివుడు చుట్టూ చేత్తో పుచ్చుకుని తిప్పంటాడు ఒకడు. రామచంద్ర ప్రభు ఏ శాస్త్రంలో ఉండదు, ఇవన్నీ పాపిష్టి వేషాలు. ఒక్క మంత్రశాస్త్రంలో చూపించమనండి ఇలాంటివి. అంటే వీడు సొంత పెత్తనంతో అవతలని మోసం చేస్తున్నాడు అన్నమాట. ఇలాగ మోసము చెయ్యడం కోసం, డబ్బు సంపాదన కోసం వేషం వేసిన వాళ్ళని తిట్టాడు తప్ప అందరినీ తిట్టలేదు ఈయన. మహాత్ములు తిట్టలేదు. పరంపరాగతంగా శంకరపీఠాల్లో ఉన్న మహాత్ముల్ని ఎప్పుడూ పొరపాటును కూడా తిట్టలేదు. జ్ఞానులను తిట్టలేదు. ప్రతి వృత్తిలోనూ మోసగాళ్ళు ఉంటారు కనుక ఈ వృత్తిలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారా? కొందరు జడలు ధరిస్తారు, వాడి దగ్గరికి వెడితే నీ డబ్బంతా నాశనం చేస్తారు, లాగేస్తారు. కొంతమంది ముండి గుండు చేయించుకుంటారు. ఈ సన్యాసుల్లో కొంతమంది ఏమో జటాజూటాలు ధరిస్తారు, కొందరు నున్నగా గీక్కుని ఆ నెత్తి మీద ఇలా కొంగేసుకుంటారు అన్నమాట. పైన చెంగు వేసుకుని ఓ తువ్వాలో ఓ కాషాయ వస్త్రము వేసుకునేవాడుని ముండి, ముండనము చేయించుకున్నవాడు. ఇంకా లుంచిత కేశ, ఇదో స్పెషల్ కేటగిరీ అండో. సన్యాసుల్లో ఒక కేటగిరీ సన్యాసులు ఉంటారు, వాళ్ళకి నియమం ఏంటో తెలుసా? సన్యాసం ఇచ్చాక రోజుకు రెండు వెంట్రుకలలా పీక్కోవాలన్నమాట వాడే. ఇంకా మళ్ళీ గుండుకి ఇక్కోకూడదు వాడు. వాడు ఏం చేయాలట? రోజు ఈ రెండు చేతులు ఉపయోగించి రెండు వెంట్రుకలు పట్టుకుని పటక్కని పీక్కోవాలి. అలా పీక్కోగా పీక్కోగా ఈ నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. అలా తన వెంట్రుకలు తానే పీక్కునేవాడిని లుంచిత కేశ అంటారు. బహుశా ఇది మీలో కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి ఇది క్లియర్గా చెబుతున్నాను. కొందరు జడలు ధరిస్తారు, కొందరేమో పర్వదినాల్లో తప్ప తక్కిన వేళల్లో గుండు చేయించుకునే సంప్రదాయం. ఎక్కువ మంది సన్యాసులు గుండుగాళ్ళు ఉంటారు పాపం. ఇలా గుండు గీయించుకుని పైన వస్త్రం వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మన స్వామి కూడా అలాగే ముండి ముండనం చేయించుకుని పైన ఒక వస్త్రం ధరిస్తాడు ఆయన. ఆ మహాత్ముల యొక్క సంప్రదాయం అది. మోసం కోసం ముండనం చేయించుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇక ఈ లుంచిత కేసులు అంటే ఇందాక చెప్పినట్టుగా రోజుకు రెండు వెంట్రుకలు పీక్కురావాలి. అలా పీక్కుగా పీక్కుగా ఈ ముందు ఇదంతా బోడి, ఆ తర్వాత క్రమక్రమంగా వెనక్కి మొత్తం బోడి అయిపోతుంది అన్నమాట. రోజు రెండు వెంట్రుకలు తుప్పలు పీకితే ఎంతకాలానికి మొత్తం వెంట్రుకలు ఊడతాయంటే వాడు వెంట్రుకలు బట్టి ఊడతాయి మొత్తానికి. కొత్త వెంట్రుకలు రావట పీక్కోగా 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 కొంతకాలానికి ఆ నొప్పిని భరిస్తూ పీక్కోవాలి పైగా. మొదలంటా పీకాలట. అలా పీక్కుంటూ బాధని సహిస్తూ జుట్టు పీక్కుని తపస్సు చేసేటటువంటి సన్యాసుల యొక్క విధానాన్ని లుంచిత కేశ ప్రవృత్తి అంటారు. అటువంటి వాళ్ళు కొందరు. కొందరు కాషాయం ధరిస్తారు, కొందరు తెల్ల వస్త్రాలు ధరిస్తారు. ఇలా రకరకాల వేషాలు వేసేవాళ్ళు ఉన్నారు. ఈ వేషాలు వేసేవాళ్లలో కేవలం ఉదర పోషణ కోసమే వేషాలు వేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ నిజంగా సాధువులు సన్యాసులు అయితే దేశం ఎప్పుడూ బాగుపడుతుంది కదా. సరిగ్గా చదువుకోకుండా డాక్టర్ వృత్తిలోకి వెళ్ళేవాళ్ళు లేరు. కొందరు ఇంజక్షన్ చేస్తే ఇదంతా వాచిపోతుంది. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం మేము, మా చిన్నప్పుడు తెలియక ఆ ఇంజక్షన్ ఎముక పెట్టి చేసేట ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా నా చేతి మాత్ర వైకుంఠయాత్ర అన్నట్టుగా అయిపోయారు. దెబ్బతో ఆయన దగ్గరికి వెళ్ళడం మానేశారు. అంటే డొనేషన్ డాక్టర్ గారు అనమాట, రిజర్వేషన్ కేటగిరీలో డాక్టర్ అయ్యాడు ఆయన. అలా వాడు మోసగాడు మరి. అలాంటి వాడు చేయి పుచ్చుకుని ఎక్కడ నాడి కనపట్టలేదే అంటాడు. ఎక్కడ కనపడుతుంది? నా వాచి పుచ్చుకుంటే నాడి ఏం కనపడుతుంది వాడు మొహానికి? అది బోడి. కాబట్టి అందరూ మహాత్ములు అవుతారా? అలాగే మీరు అందరూ ఎలక్ట్రానిక్స్లో చేరిన వాళ్ళు, అందరి దగ్గర స్కిల్ ఉండదు. కొంతమంది అద్భుతంగా తయారు చేస్తారు, కొంతమంది ఏదో అలా ప్రవేశించి ఎందుకు వచ్చిందిరా దేవుడు అని పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉద్యోగం చేస్తారు. కాబట్టి కొందరికి స్కిల్ ఉంటుంది, కొందరికి ఉండదు. అలాగే కొందరు సన్యాసులు, నిజమైన సన్యాసులు ఉంటారు, శంకరుడు లాంటి వాళ్ళు. కొందరు శంకరులు, కొందరు శంకరులు. ఈ శంకరజాతి సన్యాసులు ఉదరకృత వేషం వేసుకుని లోకాన్ని మోసం చేస్తున్నారు. ఇది ప్రమాదం అని మహాత్ములైన ఆయన శిష్యులు చెప్పిన మాట. దీన్ని బట్టి ఈ శ్లోకం పద్మపాదుడు చెప్పాడు అని ఒక ప్రతీక ఉంది. కొందరు శంకరుడే చెప్పాడన్నారు. ఎవరు చెప్పినా మోసాన్ని సహించరు గురువులని అర్థమవుతుందా మీకు? ఒక విధంగా ఇలా అండం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. అయినా ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చెబుతున్నారు అంటే ఒరే మమ్మల్ని చూసి మోసపోకండి, మాలో ఉన్న జ్ఞానాన్ని కనిపెట్టండి, మాలో కూడా పొట్ట పోషణ కోసం ధన సంపాదన కోసం వేషాలు వేసేవాళ్ళు ఉన్నారన్నారు. ఆనాడు శంకరుడు చెప్పిన మాట ఈనాడు మనం చూస్తున్నాం. కొంతమంది సన్యాసులు డబ్బు సంపాదించి ఏసీ రూముల్లో కూర్చుని జపాలు తపాలు వారేసి పేకదాకా తిని ఏం చేస్తున్నారండి? అలాంటి వాళ్ళ వల్ల మనకే ఉపయోగం. అందుకే కలియుగంలో పరంపరాగత సన్యాసము తప్ప సొంత సన్యాసం పనికిరాదు. అంటే శృంగేరి పీఠాధిపతుల నుంచో, లేకపోతే మన గణపతి సచ్చిదానంద స్వామి వారో, కంచిపీఠం వారో, ఇలాంటి మహాత్ముల యొక్క పీఠంలోనే సన్యాసం పుచ్చుకోవాలి మనం. ఈ కలియుగంలో ఖచ్చితముగా వెళ్ళి నమ్మదగినటువంటి పీఠం ఏదన్నా ఉంది అంటే శంకరుడు స్థాపించిన పరమ పవిత్రమైన శృంగేరి పీఠం. ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ పొరపాటును కూడా తప్పు చేయరు. వాళ్ళు శంకరుడి యొక్క ఆనవాయితీని పరిపాలిస్తారు. కంచిపీఠాధిపతులు అద్భుతమైన నియమంతో ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు అదొక అద్భుతమైన అవధూత పీఠం. అలాగే పరమ పూజ్యులైనటువంటి వాళ్ళు భగవద్ రామానుజుల యొక్క పీఠం చిన్నజీయర్ స్వామివారు. ఇటువంటి స్వామీజీలు పరంపరాగత సన్యాసులు. వీళ్ళందరూ నియమములను పాటించే మహాత్ములు. అలా చాలామంది, కొంతమంది మహాత్ములు ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా ఒకే రకంగా బతుకుతున్నారు. నేను కళ్ళారా చూసిన మాట చెబుతున్నాను. నేను పరమాచార్యుల వారిని చూశాను. ఆయన నడిచే దేవుడు, ఇంకా అటువంటి దేవుళ్ళు పుట్టరేమో అనిపిస్తుంది. ఈనాటి కాలంలో పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఆయన తినే ఆహారం మీరు ఎప్పుడో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇన్నే ఇన్ని మొలకలు ఆయన తినేది, కానీ ఆయన రోజంతా అద్భుతమైన తపస్సు చేయగలుగుతాడు. ఆయనకేం అసలు ఆహారం మీద వంచలేదు. ఆయన లోపలికి వెళ్ళి గదిలో ఆయన చూస్తే ఆయన పడుకునేది చాప దర్భల మీద పడుకుంటాడు ఆయన ఇప్పటికి కూడా. ఆయన నేను దగ్గరికి వెళ్ళి ఆ మహామహిమ చూశాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదం ముట్టుకుంటే దత్తాత్రేయుని ముట్టుకున్నట్టు ఉంటుంది మనకి. అంటే నా స్థాయి కలిగిన వాడు నిరంతరం, నేను ఓ పీఠాధిపతిని కాబట్టి చెబుతున్నానంటే ఆలోచించండి. అంటే ఈ కలియుగములో కూడా మనకి భారతీ తీర్థస్వామి వారు, విజయేంద్ర సరస్వతుల వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, చిన్నజీయర స్వామి వారి వంటి కొంతమంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళలో కూడా లోపాలు వెతికితే అది మన కర్మ, మనమేం చేయలేము. ఎందుకంటే మనం లోపాలు వెతికితే అందరిలో లోపాలు ఉంటాయి. లోపాలు వెతకడం మొదలెడితే మన అందరం పాపాత్ములమే. కానీ అలా కాదు, వాళ్ళు పరంపరాగత సన్యాసులు. ఈ పరంపరతో సంబంధం లేకుండా ఎవడికి వాడే నేనే సన్యాసినని ప్రకటించుకునేవాళ్ళు తయారయ్యారు. ఈ మధ్యన వీళ్ళు కాషాయం వేసుకుని తాగి తందనాలాడి డబ్బు సంపాదించి వచ్చిన వాడిని వచ్చినట్టే తల వెంట్రుకలు కూడా గొరిగేసి పట్టుకుపోతున్నారు. ఇటువంటి పాపాత్ములు ఉంటారు అని ఆనాడు శంకరుడు 14వ శ్లోకం ద్వారా, గేయం ద్వారా చెప్పారు. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః. ఇలాంటి వాళ్ళు ఏమీ చూడని మూర్ఖులు వీళ్ళు. బ్రహ్మజ్ఞానం వీళ్ళకి రమ్మంటే రాదు. ఈ వేషాలు కేవలం పొట్టపోషణ కోసమే. ఒక్క విషయం వ్యక్తి పేరు ఎత్తకుండా చెప్పాలి. నేను చాలా కాలం క్రితం నేను ఉపన్యాసానికి వెళ్ళాను తూర్పుగోదావరి జిల్లాలో ఒక కుగ్గురామానికి. అక్కడ 7 రోజుల పాటు భాగవతం నా చేత చెప్పించారు సప్తాహ దీక్షతో. అక్కడ సప్తాహం పల్లెటూరు కనుక 2 పూట్లా చెబుతాం. చాలా అద్భుతమైన గ్రామం అది. ఆ గ్రామంలో వెళ్ళాను. ఓ సన్యాసిని పిలిచారు అక్కడ ప్రవచనానికి. ఈ సన్యాసి రావడంతో ఆ నిర్వాహకుల్ని తిట్టాడండి. ఏమని తిట్టాడో తెలుసా? ఈ పౌరాణికులతో కలిసి పాంప్లెట్లో నా పేరు వేస్తారా? నేనెక్కడ, నా లెవెల్ ఎక్కడ? నేను పీఠాధిపతిని, నేను సన్యాసిని, అటువంటిది సంసారంలో ఉన్న వాళ్ళతో కలిసి పేరు వేస్తారా? అంటే అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి? ఆ సన్యాసి పేరు నా పేరు ఒకే పాంప్లెట్లో వేశారట. ఇప్పుడు డాక్టర్ గారు పాంప్లెట్ వేస్తారండి. వేసినప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఫలానా అయింది, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు పద్మాకర్ గారిది, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మల్లాపరగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిది అని ముగ్గురిది వేస్తారా వేరే? ఎందుకంటే అదంతా ఒకే పరంపర కనుక. అందులో ఏమి తప్పు ఉంది? వీడికి తప్పు వచ్చేసిందిట. ఆ పౌరాణికులు మేము ఒకటేనా? మేమెవరం? పీఠాధిపతులం, కాషాయం కట్టుకున్న వాళ్ళం. మా కాళ్ళు వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళ పేరు మా పేరు ఒకే పాంప్లెట్లో వేసి నన్ను అవమానించారని ఒక గొడవ చేశాడు. అక్కడికి అది అయిపోయింది. బ్యానర్లో శ్రీశ్రీశ్రీ అని 3 శ్రీలు వేయలేదట, 1-2 శ్రీలే వేశారట. ఇంకా తిట్టిని తిట్టుకుండా తిట్టి తిట్టేశాడు ఆ ఊళ్ళో. పాపం ఆ ఊళ్ళో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన కూడా డాక్టర్ గారు, చాలా గొప్ప మహానుభావుడు. నేను మేము ఎంతో ఇష్టపడతాం పెదపూడి అని ఒక ఊరు అనమాట. మీకు తెలిసే ఉంటుంది, వెళ్ళండి. ఆ పెదపూడిలోనే మకాం పెట్టి కామేశ్వరరావు గారు అని ఒక డాక్టర్ గారు ఎంతో సేవ చేస్తున్నాడు. చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి ఇప్పటికీ 70 వయస్సు ఉంటుంది, కానీ ఎంతో ఓపికగా సేవ చేస్తారు. నేను చెప్పాను కావాలంటే వెళ్ళి చూడండి, ఆ ఊరికి వెళ్ళండి, ఆ కామేశ్వరరావు గారిని చూడండి, ఆ ఊళ్ళో జనార్దన స్వామికి సేవ చేస్తారు, వాళ్ళు సప్తాహాలు చేస్తారు, చాలా గొప్పవాడు. కథపూడి అని ఒక ఊరు కాకినాడ దగ్గర అన్నమాట. అటువంటి మహాత్ముల్ని చెడమడ తిట్టేసి, ఏమీ లేదు మీ బ్యానర్ లేదు నాకు సరిగ్గా శ్రీ 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 లేవన్నాడు. అక్కడికి ఒక గొడవ, ఇలా మొత్తం మీద గొడవ గొడవ చేసేసాడండి ఆ సన్యాసి. ఇంకా సన్యాసి కాషాయ వస్త్రాల మీద మనకేం గౌరవం ఉంటుంది? ఇది అయ్యిందా? అయిన తర్వాత ఆ ఊరి పురోహితులింటికి మమ్మల్ని భోజనానికి తీసుకెళ్ళారు. అప్పటికి కొంచెం పద్మాకర్ గారు సహస్రావధానండి బాబు అని అందరూ చెప్పడంతో ఇందాక ఉన్న అభిప్రాయం కొంత మార్చుకున్నట్టున్నాడు. ఆయనకి నాకు కలిపి ఒక టిఫిన్ పెట్టండి అన్నాడు. ఇంత పూర్వం దాకా తిగదిట్టాడు, పర్లేదులేండి ఆయనకి నాకు టిఫిన్ పెట్టండి అన్నాడు మొహం ఇలా చిట్లించి. ఇంతకీ టిఫిన్ ఏం కావాలంటే ఆయనకి పనసాకులు ఇలాగా ఒక దొన్ని కింద కడతారు, పనసాకులతో ఒక బుట్ట తయారు చేసి ఆ బుట్టలో ఇడ్లీ పిండి వేసి దాన్ని నీళ్లలో ఉడకబెడతారు ఆవిరి కుడుములాగా. ఈ పనసాకులతో కలిపి అది ఉడికిపోతుందిట. ఆ ఉడికిపోయింది తయారు చేసి ఆవకాయ కొరివికారం ఇవన్నీ చెయ్యండి, మీ ఇష్టం వచ్చినట్టు ఏది పెడితే అది పెట్టడం, దాంతోపాటు ఆవు నెయ్యి కావాలి నాకు, గేదె నెయ్యి ఏమో కాచింది కావాలి అని వాళ్ళని ఇది కావాలి అది కావాలని దొంపదించాడు. పాప వాళ్ళు అప్పటికప్పుడు పనసాకులు తెచ్చి ఈ నస పడలేక పనస తెచ్చి దాంతో దొన్నెలు చుట్టి ఈ కుడుములు తయారు చేసి దాంట్లో మళ్ళీ నెయ్యి పోసి మళ్ళీ ఇవన్నీ పెట్టాక ఇవి తినేటప్పుడు ఏ ఆ మాత్రం ఆవు నెయ్యిని తేలేరా అన్నాడు. మళ్ళీ సరే నెయ్యి తెచ్చారు, నెయ్యి తెచ్చేదాకా మళ్ళీ టిఫిన్ ఆగిపోయింది. ఈలోపు చల్లారితే మళ్ళీ వేయండి అంటాడు, చల్లారితే కుడుము తినట్ట. ఈ విధంగా ఈ కుడుము కోసం ఉడుము పట్టు పెడితే మళ్ళీ వీళ్ళు చచ్చి చెడి చేశారు. క్షణంలో మళ్ళీ ఏమంటాడు తెలుసా, ఏం మీ ఇంట్లో పెరుగు తోడు పెట్టుకోరా, పైన ఉన్న మేగడ కూడా వెయ్యాలని జ్ఞానం లేదా అన్నాడు. మళ్ళీ మేగడ తెచ్చారు. అయ్యా మీరు చెబితే నమ్మ, నా కళ్ళ ముందు జరిగిందండి 2005 14 క్రితం జరిగింది. ఈ దెబ్బకి వణికిపోయి ఊళ్ళో వాళ్ళు మళ్ళీ ఆ సన్యాసిని పిలిస్తే ఒట్టు. ఇదే ఆ సన్యాసాశ్రమం అంటే, కుడుములు కావాలా, నెయ్యి కావాలా, అందులోకేమో మళ్ళీ మేగడ కావాలా, వచ్చిన వాళ్ళని తిట్టడమా, బ్యానర్లో నా పేరు లేదంటాడా, 3 శ్రీలు కావాలంటాడా, నీకు నువ్వే శ్రీ 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 ఎందుకు? పిలిస్తే వాళ్ళకి ఇష్టమైతే బ్రహ్మశ్రీ అంటారు, లేదా వాళ్ళు ఉట్టి బద్దిపర్తి పద్మాకర్ అని పిలవమనండి, నాకు వచ్చి నష్టమేం లేదు. ఏం పద్మాకర్ అంటే కొమ్మలిగిపోతుందా, పద్మాకర్ అనలేక ప్రభాకర్ అన్నారు, కొంప ములిగిందా, నాకేమన్నా ఏం పర్వాలా, నాకున్న వెంట్రుకలు కొత్తగా రావు, ఉన్నవు పోవు, అంతే కదా. కానీ ఈ అజ్ఞానం ఏమిటి? ఈ అజ్ఞానంతో అహంకరించి నేనేదో సన్యాసిని పీఠాధిపతిని అనుకున్నటువంటి వాళ్ళని ఆనాడే దివ్య దృష్టితో చూసి ఉదర కృత బహువేషము అన్నాడు ఆయన. ఉదర నిమిత్తం బహుకృత వేష అని మహాత్ముడు చెప్పాడు. ఇది మహాభయంకరమైనది. సన్యాసి పడుకున్న చోట పడుకోకూడదు, తిన్న చోట మళ్ళీ తినకూడదు, ఏ వస్తువు మీద వ్యామోహం లేకుండా ఉండాలి. తెలుసా మీకు, పూర్వకాలంలో సన్యాసులు కొన్ని నియమాలు చెప్పారు, వాళ్ళ ఆశ్రమాల్లో తప్ప బయట ఎక్కడికన్నా వస్తే ఈ రాత్రి ఇక్కడ పడుకుంటే 2 ఇంకో తోటకి వెళ్ళాలటండి. కృష్ణారావు గారింటికి ఈ రాత్రికి పిలిచారు సన్యాసిని, మర్నాడు రాత్రి 2 అక్కడ నిద్రపోకూడదట, 2 ఇంకో తోట నిద్ర అవ్వాలట, అక్కడ భోజనం చేస్తే మళ్ళీ అక్కడ మర్నాడు భోజనం చేయకూడదట, ఈ పూట అక్కడ పాలు తాగితే మర్నాడు అక్కడ పాలు తాగకూడదట, ఇన్ని నియమాలు ఉండేవి. ఒంటికి గడ్డిపర కంటుకుంటే కూడా అక్కడ వదిలేసిపోవాలట, వస్తువుల మీద వ్యామోహం ఉండకూడదు. అలా ఉంటే వాడిని సన్యాసి అంటారు తప్ప, లేకపోతే సన్నాసి అంటారు. సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి అని నన్ను ఒకప్పుడు అవధానంలో అడిగారు అప్రస్తుతంలో, అప్రస్తుత ప్రసంగంలో. సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటంటే యావత్తు తేడా అన్నాను నేను. అర్థమైందా మీకు? యావత్తు అంటే ఒక అర్థం, కింద యావత్తు తేడా. సన్యాసి కదా సన్నాసి అని ముందు చమత్కారం చేసి తర్వాత ఏమన్నానంటే, అందరినీ వదిలేస్తే సన్యాసి, నాకెవ్వరూ వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాడు సన్యాసి, వీడెందుకు పనికిరాడని మీరందరూ వదిలేస్తే సన్యాసి, అందరి చేత వదలబడిన వాడు సన్యాసి, అందరినీ వదిలిన వాడు సన్యాసి అన్నమాట. కాబట్టి మనం సన్నాసుల్లో ఉండకుండా సన్యాసి వలె ఉండాలి అని ఈ 14 చెప్పాడు. ఇప్పుడు 15 వద్దాం. అంగం గళితం ఫలితం ఉండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచత్యాశాపిండం. ఇంకెక్కడి నుంచి వార్ధక్యంలో ఉన్న బాధలు చెప్పి ఇప్పుడన్నా కొంచెం జాగ్రత్తగా ఉండురా నాయన అన్నారు. ఈ శ్లోకాన్ని తోటకుడు అనేవాడు చెప్పాడు అని ఒక ప్రసిద్ధి ఉన్నది. వార్ధక్యంలో అవయవములు గళితం అయిపోతాయి. అంటే ఏంటి గళితం అవడం అంటే శిథిలం అయిపోవడం. మన చేతులు వణుకుతాయి, ఎముకల పటుత్వం తగ్గుతుంది. పూర్వం ఎముకలు విరిగితే వయస్సులో అతుక్కుపోతాయండోయ్. మన కింద పూర్వం ఆటలాడుకున్నప్పుడు పడేవాళ్ళం, క్రికెట్ ఆడుకుని పడేవాళ్ళు, కబాడీ ఆడి కాళ్ళు చేతులు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? లేదు. భుజం వెళ్ళి గోడ కొట్టుకున్న కుర్రాడు కూడా మళ్ళీ ఇంటికి వెడితే మర్నాటికి మామూలుగా పనిచేసేది భుజం. కానీ కొంచెం వయస్సు తేడా వస్తే కావలిలో ప్లాట్ఫామ్ ఎక్కుతూ కింద పడి కాలు వరకు కొట్టుకున్నాడు ఒక ఆయన. సృష్టి రహస్యం అది. వయస్సులో తేడా వస్తే అవయవములన్నీ శిథిలమైపోతాయి, ఎముకలు విరిగితే అతుక్కోవు. బాత్రూంలో పడి చచ్చిపోయేవాళ్ళు ఎక్కువైపోలేదు ఈ మధ్యకాలంలో. అవయవాలు విరిగిపోయి ఇంకా లేవట్లేదు చాలామంది. అవయవాలన్నీ మన మాట వినవు కాబట్టి శరీరం అంతా శిథిలమైపోయింది. ఫలితం ముండం అంటే ఈ తలంతా నెరిసిపోయింది, జుట్టంతా ఊడడమో నెరిసిపోవడమో జరిగింది. ఇక తుండం నోరుందే, ఇదేమయ్యింది? దశన విహీనం జాతం. దశనము అంటే దంతం. దంతాలన్నీ ఊడిపోతాయి లేదా కట్టుడు పళ్ళు వస్తాయి, ఉన్న పళ్ళు కూడా కదులుతూ ఉంటాయి. ఇక కొన్ని చూడికి అనుమానం అనమాట, ఈ పళ్ళు ఇలా కదిలిందిమా అంటాడు. పిచ్చి పెరుగుతుందండి ఈ వార్ధక్యంలో. ఇహి నిజానికి ఆ దంతాలు వాటి పాటలు అవి పడతాయి మనకి ఎందుకు చెప్పండి? ఇది పీకించాలేమోరా, ఇది నాకించాలేమోరా అంటాడు. పోని డాక్టర్ గారు పీకితే, ఈ డాక్టర్ గారు సరిగ్గా పీకలేదురా, నేను ఈ పన్ను పీకమంటే ఇది పీకాడరా అంటాడు. నిజానికి ఆయన పీకింది బాగానే ఉంది, వీడికి అనుమానం అనమాట. మాయదారి పిశాచంలో కొట్టుకుంటుంది అనుమానం. వార్ధక్యంలో వచ్చే పిచ్చి లక్షణాలు అన్నీ ఇండికవు. ఏదో ఇలాంటి పుణ్యాత్తులకి రాకపోవచ్చు, కానీ ఎక్కువ మంది లక్షణం ఏంటంటే కొంచెం వెర్రి పట్టుకుంటుంది. అందుకని పళ్ళు ఊడిపోతుంటే ఈ పళ్ళు పీకించుకోవడమా, మాననవా, కట్టించుకోవడమా, వద్దా, నెప్పా, ఇదా అనిపిస్తుంది. శరీరమా శిథిలమయ్యింది, జుట్టా నెరిసిపోయింది, దంతాలా ఊడిపోతున్నాయి, చేతిలో దండం కర్ర పుచ్చుకొని నడవాలి. పూర్వంలాగా నడవలేరు, ఇప్పుడు మూడో కర్ర, మూడో కాలు వస్తుంది. వార్ధక్యంలో ప్రతి వ్యక్తికి మూడవ కాలు వస్తుంది. అంటే తెలుసుగా మీకు, కర్ర పుచ్చుకొని టిక్కు టిక్కు అని నడుస్తాడు. కర్ర లేకుండా నడవలేని స్థితి వస్తుందన్నమాట. అబ్బో మనం ఎంతమందిని చూడటంలా. అందుకే మూడు కాళ్ళ ముదుసలి అనగా కర్ర పట్టుకోకుండా నడవలేని స్థితికి వచ్చాడని అర్థం. ఈ ఉన్న రెండు కాళ్ళకి కర్ర తోడుపడుతోంది కనుక కర్రని మూడవ కాలు అంటారు. ఈ విధంగా ముక్కాళ్ళం మనిషి అయిపోతాడు. ఈ కర్ర పట్టుకు తిరుగుతున్న ఆశాపిండం ముంచెతి. ఆశ పిండం అంటే ఇక్కడ మూట అని అర్థం అనమాట. ఆశ అనే ఒక మూట ఉంటుందిట, ఈ మూట విడిచిపెట్టడం అంటే ఆశలు ఎక్కువైపోతాయి. ఆశలు అంత తేలిగ్గా పొమ్మన్నా పావు, శరీరం అంతా పడైపోతున్నా ఆశలు పొమ్మంటే పోతాయా? మళ్ళీ పూర్వంలాగే చక్క వ్యాపారం చేయాలని, తన వృత్తిని నిర్వహించుకోవాలని, డబ్బుని జాగ్రత్తగా లెక్కెట్టుకోవాలని, వడ్డీకిచ్చి తిప్పాలని, ఇంకా ఇంకా ఏవో సుఖాలు అనుభవించాలని అనుకుంటాడు తప్ప, మళ్ళీ నా ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటాడు. ఉండయి ఈ పళ్ళు పీకించుకుంటాను, మంచి కట్టుడు పళ్ళు పెట్టుకుంటాను, ఏదో బ్యూటీ పార్లర్కి వెడతాను, అప్పుడు నా తెల్ల జుట్టుకు నల్ల రంగు వేస్తారు, ముఖానికి ఇంత రంగు వేస్తారు, కుర్రాళ్ళ టిక్ టిక్ అని డ్యాన్స్ చేయగలుగుతాను, జబర్దస్త్ ప్రోగ్రాంగా పెడతాను అనుకుంటాడు. ఈలోపు ఎముడు జబర్దస్త్గా చెయ్యట్టుకుని జబ్బ పట్టు పట్టుకుపోతాడు. ఇక తర్వాత ఏం ఉండదు. అయినా ఈ పిచ్చాడికి ఆశ పోదు. నేను చాలామంది చూశాను, ఈ ఆశ అంత తేలికపోదు. చావడానికి సిద్ధంగా మంచం మీద ఇంచుమించుగా డాక్టర్లు డిక్లేర్ చేసిన వాడు కూడా అప్పటే చచ్చిపోను నేను అనుకుంటాట. అనుకోవడం పర్వాలేదు. ఏమంటే గురువుగారు, ఏం చేస్తే నేను మళ్ళీ ఆరోగ్యంగా పూర్వంలా తిరుగుతానండి, దానికి ఏదైనా మంత్రం చెప్పండి అంది ఒక ఆవిడ. ఆవిడ వయసు 78 ఏళ్ళు, ఒంటి మీద ఏమో కాఫీ పోసేసుకుంది పాపం. ఒక ఆవిడ ఉంది హైదరాబాద్లో ఉంది పాపం, 78 ఏళ్ళు వచ్చాయి. శరీరంలో ఏం తేడా వచ్చిందో, కాఫీ వేడి వేడి కాఫీ ఇలా చేత్తో పట్టుకుంది, ఆ పట్టుకోవడంలో వణికిపోయి అదంతా ఒంటి మీద పడిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాలిపోయిందండి, మొత్తం శరీరం అంతా కాలిపోయింది, పాపం మంచం మీద పడింది. డాక్టర్లు ఇంకా బతకదని ఇంచుమించుగా చెప్పేస్తున్నారు. అయినా గురువుగారికి ఫోన్ చేయండి అంది ఆవిడ. పాప భర్తగా నాకు ఫోన్ చేశారు. గురువుగారండి, నేను పూర్వంలాగే వంట చేసుకోవాలి, కాఫీ కాసుకోవాలి, సీరియల్స్ చూడాలి, నా శరీరం బాగుపడాలి, దానికి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అంది ఆవిడ. అమ్మా గోవింద గోవింద అనుకు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లాభం లేదు, పూర్వంలా తిరుగుతావలేదు అని అంటే వాళ్ళు బెంగ పెట్టుకుంటుంది కనుక, గోవింద అనుకుంటే కనీసం పోయేటప్పుడన్నా భుక్తి వస్తుంది అనుకుని గోవింద అనుకో తల్లి, ఇంకేం వేరే మంత్రం వద్దన్నాను. అయినా వినిపించుకోకపోతే లలితా సహస్రనామంలో 143 144 చదువుకోమన్నాను. అంటే ఇంకా పాప ఆశ, శరీరం మనకి చెబుతుంది ఒక్కొక్కప్పుడు, ఇక ఈ శరీరమును నువ్వు ఎంత చికిత్స చేయించి బాగు చేసుకుందాం అనుకున్నా ఇది బాగుపడదు, ఇది డామ్ అంటుంది అని మన మనస్సు కొంత చెబుతున్నా, ఈ ఆశ కదా, ఈ ఆశ అనే పాశం భయంకరమైనది అవ్వడం వల్ల ఇది పట్టి బద్ధుణ్ణి చేస్తుంది కనుక ఇంకా బాగుపడతామేమో, మళ్ళీ పూర్వంలా తిరుగుతామేమో అనుకుంటారట. కొద్దిమంది తప్ప ఎక్కువ మంది ఆశలో నుంచి బయటికి రారు. నాయన, ఈ ఆశ అనే మూటని విడిచిపెడితే, నా మాట విని మూటని విడిచిపెడితే బాగుపడతావు. ఈ మూట పోవాలంటే దానికి ఏమిటి మార్గం? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవింద 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 అనుకుంటే ఇందులోంచి బయటపడతావు. పూర్వం సన్యాసాశ్రమాల్లోకి వెళ్ళే వాళ్ళకి కొన్ని నియమాలు ఉండేవి. ఆ సన్యాసుల్లో కొన్ని రకాల నియమాలు, అదేమిటి? ఎట్టి పరిస్థితుల్లో దుప్పటి కప్పుకోకుండా బతకాలట. ఆశ్రమానికి వచ్చే ముందు చెబుతారనమాట, నువ్వు ప్రాణం పోయినా దుప్పటి కప్పుకోవద్దు, పగటిపూట సూర్యుడు ఉదయిస్తాడే ఆ ఎండలోనే నీ చలిని తగ్గించుకో. మా చిన్నప్పుడు చలికాలం అని ఒకటి ఉండేది, అప్పుడు ఋతుక్రమం బాగా ఉండేది. అందువల్ల ఏంటంటే డిసెంబరు జనవరిలో గజగజ చలి వణికేది. ఆ గజగజ చలి వణికించే కాలంలో ఎండలో కూర్చుని ఓహో అని ఉదయం పూట కాసేపు చలిని కాచుకునేవాళ్ళం. ఎండలో కూర్చుంటే చలి తగ్గేదన్నమాట, లేదా చలి మంట వేసుకునేవాళ్ళం. ఇప్పుడు రెండే రెండు కాలాలు, మనం చేజేతులారా వాతావరణాన్ని కాలుష్యవంతం చేశాం. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం రెండే కాలాలు, వేసవి మండు వేసవి, సమ్మర్ సూపర్ సమ్మర్, ఈ రెండు తప్ప ఇంకేం లేవు. మీరు చూడండి ఎప్పుడన్నా భోరున వర్షం కురుస్తుంది, లోపల ఒక్కపోస్తూనే ఉంటుంది. డిసెంబర్లో కూడా ఏసీ లేకపోతే ఉండలేని స్థితి వచ్చిందా లేదా మనకి వాళ్ళ? కానీ పూర్వం ఖచ్చితంగా ఋతుక్రమం ఉండేది, ఋతుధర్మం ఉండేది. ఆ రోజుల్లో సన్యాసులు చలి నుంచి బయటపడడానికి వాళ్ళకి కొన్ని నియమాలు చెప్పారు. ఒరే, నువ్వు సన్యాసం పుచ్చుకుంటానంటున్నావు కానీ కోట్లు కప్పుకోకూడదు, రగ్గు కప్పుకోకూడదు, దుప్పటి కప్పుకోకూడదు, రాత్రిపూట వీలుంటే కాస్త చలిమంట వేసుకో, లేదా పగటిపూట అయితే సూర్యుడి దగ్గర కూర్చో, చలిమంట సూర్యుడు తప్ప ఒంటికి మాత్రం వస్త్రం ధరించకూడదు, ఇలాగే చలి నుంచి నిన్ను నువ్వు కాపాడుకో, ఈ నియమానికి ఇష్టపడితేనే నీకు సన్యాసం ఇస్తాం అనేవారు. లేదా ఇలా చేతులు కళ్ళు ముడుచుకుంటే కూడా కొంత చలి తగ్గుతుంది, కాబట్టి ఏం చేయాలన్నమాట, ఇలా గడ్డం కింద చేతులు పెట్టుకుని ముడుచు కూర్చుంటే కొంత చలి తగ్గుతుంది, ఇదన్నా చెయ్యాలి. ఇది సన్యాసి నియమం. ఇంకా భిక్షాటనకి వెళ్ళేటప్పుడు చేతుల్లోనే అన్నం వేయించుకు తినే నియమం ఉంది కొందరికి, ఇంకా వాళ్ళకి భిక్షా పాత్ర కూడా పట్టుకోకూడదట. చేతిలో గిన్నె పుచ్చుకుని భిక్షాందేహి అనకుండా ఇలా రెండు చేతులు చాచి దోసిట్లో అన్నం వేయండమ్మా అని అడుక్కుని తినాలి, ఇలాంటి సన్యాస నియమం ఉన్నది, వీళ్ళని భిక్షుకులు అంటారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు శంకరుడు 16వ గేయంలో, అగ్రేవహ్నిహి పృష్ఠే భానుహు రాత్రౌ చుబుక సమర్పిత జానుహు కర్రతల భిక్షః తరుతల వాసః తదపిన ముంచత్యాశాపాశః. సన్యాస స్వీకారం చేశారు కొందరు, వాళ్ళ నియమం ప్రకారంగా దుప్పటి కప్పుకోకూడదు కనుక చలిమంటన్నా వేసుకుంటాడు, లేదా సూర్యుడి దగ్గరన్నా కూర్చుంటాడు, ఉదయిస్తున్న సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడికో ఎదురుగుండానో వెనకో కూర్చుంటాడు, చలిమంట దగ్గర కూర్చొని చలి కాచుకుంటాడు. మంట లేనప్పుడు చలిమంట లేదు, నిప్పు లేదు, సూర్యుడు లేడు, అప్పుడు గడ్డం కింద చేతులు ఇలా పెట్టుకుని మోకాళ్ళు ముడుచుకుని నానాయాతన పడుతూ ఓహోహో అని చలి కాచుకోవాలి. ఇలాంటి నియమం పెట్టుకున్న సన్యాసులు కొందరున్నారు. ఇంకా చేతినే భిక్షాపాత్రగా చేసుకుని చేతిలోనే అన్నం వెయ్యండి, అన్నం తింటాం, చేతిలోనే నీళ్లు పొయ్యండి తాగుతాం అని చేతులే భిక్షాపాత్రగా జలపాత్రగా వాడే నియమం కలిగినటువంటి సన్యాసులు కొందరున్నారు. తరుతలవాస, చెట్టు కిందే పడుకోవాలి, ఆశ్రమం కట్టుకోకూడదు, ఇది కొంతమంది నియమం, కాబట్టి చెట్టు కిందే తపస్సు చేశారు. కౌశికుడిని మహాభారతంలో ఒకడు ఉన్నాడు కదా ధర్మవ్యాధ చరిత్రలో, మరి వాడు చెట్టు కిందే కూర్చొని తపస్సు చేశాడు, వాడు ఎప్పుడు ఆశ్రమం కట్టుకోవాలి? కొంగ నెట్ట, కొంగ ఒకటి నెత్తి మీద రెట్టేసింది, అసలే వాడి తల బట్ట, దాని మీద కొంగ వేసింది రెట్ట, దాంతో వాడికి కోపం వచ్చింది, కొంగ చచ్చిపోయింది. అవునా? అదొక నియమం ఉంది సన్యాసులకి, చెట్టు కిందే ఉండాలి, చెట్టు కింద పెట్టలా ఉండాలి, ఆశ్రమం కట్టుకోకూడదని నియమం కలిగిన వాడు అలా చెట్టు కిందే ఉంటాడు. అయినా వాడికి ఆశపోదు, సన్యాస దీక్షలో ఇంత గొప్ప దీక్ష పుచ్చుకుని వస్త్రాలు కట్టుకోకుండా దుప్పటి కప్పుకోకుండా సూర్యుణ్ణో అగ్నినో చలికి వాడుకుంటూ చేతులు కాళ్ళు ముడుచుకుంటూ చేతులు భిక్షాపాత్రగా చేసుకుంటూ చెట్టు కింద బతుకుతాడా? అయినా సన్యాసుల్లో కొంతమందికి ఆశ మళ్ళీ మొదలట, నేను కూడా మంచి ఆశ్రమం కట్టుకుంటే బాగుండొచ్చు, నాకు కూడా శిష్యులు చేరి మంది మార్పులు ఉంటే బాగుండోయ్, హాయిగా మంచి సుఖాలు అనుభవిస్తే బాగుండోయ్ అనుకుంటారట. ఈ సన్యాసుల్లో ఆశాపాశ నా ముంచితి అని అండంలో రహస్యం ఉంటే తెలుసా? కొంచెం చెప్పాలి ఇక్కడ. ఆ మధ్యన ఒక సన్యాసి తపస్సు చేస్తున్నాడు, ఇంతలో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోయి అంటే, అప్పుడే నువ్వు వచ్చేసావా విష్ణుదేవా అన్నట్ట. మరి నువ్వు నా కోసమేగా తపస్సు చేస్తున్నావు, మరి నేను రాకెవరు వస్తారు అంటే, నేను అలా అనుకోలేదు, పురాణాల్లో తపస్సు చేసేవాడిని పరీక్షించడానికి ఇంద్రుడు రంభను పంపిస్తాడు అనుకున్నాను, ముందు రంభ వస్తుందేమో అనుకుంటే నువ్వు వచ్చేసావా అన్నట్ట. అంటే ఈ దిక్కుమలాడి తపస్సు రంభ కోసం, రంభ కోసం ఆరంభమైంది తపస్సు తప్ప వైకుంఠం పోవడానికి కాదు. అది చెప్పకుండా చెప్పాడు ఇక్కడ శంకరుడు మనకి. ఈ శ్లోకాన్ని హస్తామలకు కూడా చెప్పాడు అనుకోండి, సరే ఎవరు చెప్తేనేం కానీ పిచ్చాళ్ళు కొందరు ఉంటారు. ఈ నియమములు పుచ్చుకుని తపస్సు చేస్తే తపస్సు వల్ల మోక్షం పొందుతామని గ్రహించక ఏ అప్సరసులో వస్తారు, స్వర్గసుఖాలు వస్తాయి, కీర్తి వస్తుంది అని తాత్కాలికంగా దీక్ష తీసుకుని ఇక్కడ కూడా వాళ్ళు ఆశాపాశబద్ధులై ఉంటారు. ఈ ఆశ విడిచిపెట్టలేని ఈ మూర్ఖులకి ఈ సన్యాస దీక్ష వల్ల ఏమిటి ఉపయోగం? ఆయాసం తప్ప ఏమాత్రం దీనివల్ల వాళ్ళకి సుఖం ఉండదు. కాబట్టి ఈ దీక్షలు కపట దీక్షలు అవ్వకూడదు. ఇతరులు చూస్తారు కదా అని విభూతి పెట్టుకుని, ఇతరులు చూస్తారు కదా అని జపమాల వేసుకుని, ఇతరుల కోసం వేషం వేసుకోవడం ఉపయోగం ఉంది? మానసికముగా సన్యాసి అయి ఉండాలి తప్ప శారీరకంగా కాదు అని చెప్పడానికి అన్నమాట. వేషం కంటే మనస్సు గొప్పదైతే తరిస్తామని చెప్పాడు. ఇప్పుడు 17 దాంట్లో, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన్న భజతి జన్మశతేన. కొంతమంది మోక్షం పొందాలని గంగానదికి వెడతారు, ఏదో రామేశ్వరం వెళ్ళి సాగర స్నానం చేస్తారు, లేదా గంగాసాగర సంగమం అని మనకి కలకత్తా దగ్గర ఉంది, కలకత్తా వెళ్ళే రూట్లో గంగాసాగర సంగమం చాలా గొప్ప స్థలం, అక్కడ మాత్రం జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలి. అర్జునుడు అక్కడ స్నానం చేసినట్టుగా ఆదిపర్వంలో తీర్థయాత్రల్లో చెప్పాం మనం, అవునా? ఈ పూర్వం అంటే అక్కడ కేవలం జనవరి నెలలోనే గుడి బయటకు వచ్చేది, మిగతా కాలంలో ఆ గుడి అంతా సముద్రంలో కలిసిపోయేది. ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది మమతాబేగం పరిపాలించడం వల్ల, పాపాలు ఎక్కువైపోతే సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయి ఆ గుడి బయటకు వచ్చేసింది. ఆ గుడి ఎప్పుడూ బయట ఉండడం మంచిది కాదట. ఒక్క పుష్యమాసము మార్గశీర్ష మాసము మాఘమాసాల్లో తప్ప తక్కిన మాసాల్లో ఆ గుడి ఎప్పుడూ సముద్రంలో ఉండేది, కాలప్రభావం. అక్కడికి కూడా వెళ్ళి అర్జునుడు తీర్థయాత్రలో దాన ధర్మాలు చేశాడు, చాలా గొప్ప స్థలం అది. అందుకని ఇక్కడ గంగలో ములుగుతారు, సముద్రంలో ములుగుతారు, గంగ సముద్రంలో కలిసే గంగాసాగర స్నానము చేస్తారు, మరికొంతమంది వ్రతాలు చేస్తారు, మొక్కుబడులు మొక్కుతారు. నాకు ఈ ఉద్యోగం వస్తే నీకు 10 రూపాయలు డిబ్బీలో వేస్తాను, ఏది నెలకు 100,000 రూపాయలు జీతం వస్తే 10 రూపాయలు దేవుడికి వేస్తారట పాపం, ఎంత దాతలో మహాత్ములు పాపం. లేదా 1000 ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు ఇలా మొక్కుకుంటారు. పిచ్చాడా, జ్ఞానవిహీనుడివై మోక్షం కోరుకోవడం లేదు. ఈ కోరికలతోటే తీర్థయాత్రలు చేసినంతకాలం ఈ కోరికల వల్ల ఈ తీర్థయాత్ర ఫలితం ఉండదు. అంటే ఆత్మానుభవం పొందలేక, జ్ఞానం లేక, ఆశ విడిచిపెట్టక, అజ్ఞానం విడిచిపెట్టక, కేవలం కోరికలతో, కపటత్వంతో, మోసముతో, లేదా కామక్రోధాదులతో ఎన్ని తీర్థయాత్రలు చేసినా దండగ. తీర్థయాత్రలకు ఇంద్రియ నిగ్రహం కావాలండి. కాశీఖండంలో తీర్థమింద్రియ నిగ్రహంబు అంటాడు ఆయన. తీర్థంబు సత్యంబు తీర్థంబు దానము తీర్థము ఇంద్రియ నిగ్రహంబు అన్నాడే. ఇంద్రియాలను అదుపులో పెట్టడం గొప్ప తీర్థం అంటే. తీర్థస్థలాలకు వెళ్ళి అక్కడ మనకి జ్ఞానం లేకపోతే, ఇంద్రియాలను అదుపులో పెట్టలేకపోతే ఇంక తీర్థం ఏమిటి? గంగలో ములిగితే చాలా మంచిది. కానీ ఆ గంగలో ములిగినంతసేపు పనికి మాలిన ఆలోచనలు వస్తే ఈ గంగా స్నానం వల్ల నీకేమిటి ప్రయోజనము? కాకరకాయలను తీసుకెళ్ళి గంగలో ముంచితే కాకరకాయలు చేదు పోతుందా? పోదు. కాకరకాయలు ఎప్పటికీ చేదుగానే ఉంటాయి. మనం కూడా మనలో ఉన్న పాపపుట ఆలోచన అనే చేదు విడిచిపెట్టకపోతే గంగలో స్నానం చేసినా కాకరకాయల్లా మిగిలిపోతాం. బెసరుహ పత్రలోచన బెసరుహ పత్రలోచన కృపీటములందు మునింగి అడవే మొసళ్ళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వానికబ్బునే అసదృశ్యమైన తీర్థఫలము అట్టి విధంబు సుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకున్ బహుబాహ్య తీర్థముల్ అని కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రతో అంటాడు. గంగలో స్నానం చేస్తే ముక్తి వస్తుంది నిజమే, కానీ గంగలో స్నానం చేసినంత మాత్రం చేతనే మోక్షం వస్తే ఈ పాటికి చాలామంది ముక్తి పొందాలి. ఎందువల్ల గంగలో మొసళ్ళులు, మొసళ్ళు లేవా రోజు గంగలో చాలా మొసళ్ళు ఉన్నాయి వాటికి మోక్షం రావడం లేదే. మీలు చేపలు లేవా, ఎన్నో చేపలు మొసళ్ళతో పాటుగా గంగలో తిరుగుతున్నాయి, ఈ చేపలన్నిటికీ ముక్తి వచ్చిందా లేదు. కర్కటకముల్ పీతలు ఉన్నాయి, పీతలకి మాత్రం మోక్షం వచ్చిందా. కమఠంబులు తాబేళ్ళు ఉన్నాయి, వాటికి ముక్తి వచ్చిందా. ఎందుకు రావడంలా, ఈ చేపలకి మొసళ్ళకి ఈ పీతలకి ఈ తాబేళ్ళకి వీటన్నిటికీ ఇది ఒక నీరు, మనకు నివాస స్థానం, ఇది మన బతుకనుకుంటున్న ఊహ తప్ప, ఇవి మనకి జన్మస్థానం అనుకుంటున్నాయి తప్ప, ఇక్కడుంటే మనం బ్రతుకుతాం అనుకుంటున్నాయి తప్ప, ఇది గంగా, ఇది పవిత్రమైనది, ఇందులో స్నానం చేస్తే ముక్తి వస్తుందనే ఊహ లేదు. గంగ మీద భక్తి లేదు, గంగ మీద భక్తి లేకపోతే అందులో ఉన్న మొసళ్ళు మొదలైన వాటికి మోక్షం రాదు. అలాగే మనం రోజు కాశీ వెళ్ళినా గంగలో బుడుంగని ములిగినా మన మనస్సులో ఇది పరమ పవిత్రమైన గంగా, మనం పవిత్రమైన ఆలోచన చేద్దాం, పవిత్రంగా ములుగుదాం అనుకోకపోతే ఆ గంగా స్నాన ఫలితం ఏమీ ఉండదు. మనస్సు సరిగ్గా లేకపోతే ఏమిటండి ఉపయోగం? నా మనస్సులో దరిద్రపు ఆలోచనలు ఉండి పక్క వాళ్ళ డబ్బు ఎత్తుకుపోదామా, పక్క వాడిని చంపేద్దామా అని ఇతరుల మీద ద్వేషం పెట్టుకుని, లేక ధనం మీద ఆశ పెట్టుకుని, కోరికలు పెట్టుకుని, కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని, కోపం పెట్టుకుని పెళ్ళాన్ని తెగతిడుతూ గంగా స్నానం చేస్తే ఏంటి ఉపయోగం? నీ మొహం తగలే, నీ మొహం తగలే అని ములిగితే ఈ కుక్కు కుక్కు మిగులుతుంది, కానీ ఆ పెళ్ళాన్ని తిడుతున్నావు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఆ తిట్లుగా పడతావు. పవిత్రత లేనివాడు గంగా స్నానం వల్ల ఫలితం పొందడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమేమిటి? మనస్సు. మనశ్శుద్ధి లేకపోతే జన్మశతేనా కొన్ని వందల జన్మలెత్తినా వాడు మోక్షం పొందడు. ఎన్ని వందల జన్మలెత్తి ఎన్ని తీర్థయాత్రలు చేసినా వాడు బాగుపడ్డు. అన్నిటికంటే మీరు ఆఖరు రోజు తప్పక రెండోయ్, ఎందుకంటే ఇంత పాపాత్ముణ్ణి బాగు చేసే గొప్ప సూక్ష్మం చివరి రోజు చెప్పాడు. అంటే గురువారం మాత్రం గ్యారంటీగా వినాలి మీరు. గురువారం 8 గంటలకు అయిపోతుంది, ఏం పర్వాలేదు, మిమ్మల్ని అరగంట ముందే వదిలేస్తాం, సన్మానాదులతో కలిపినా 8:30 గడిపోతారు. కానీ ఆఖరు రోజు వినకపోతే ఇన్నాళ్ళు విన్నది వ్యర్థం, అదొక్కటి వింటే ఇన్నాళ్ళు వినకపోయినా కూడా సార్థం అవుతుందన్నమాట. ఈ దోషాలన్నీ చెప్పి ఈ దోషముల నుంచి ఎలా బయటపడాలో లాస్ట్ డే చెప్పాడు ఆయన. అందుకే అన్ని రోజులు ఒక ఎత్తు, చివరి రోజు ఒక ఎత్తు అన్నమాట. ఏది ఏమైనా మనశ్శుద్ధి లేనివాడు తీర్థయాత్రలు చేయడం దండుగా అని ఈ 17వ గేయం చెబుతున్నది. తక్కిన గేయాలు అన్నీ కూడా రేపు ఎల్లుండిలో మనం పూర్తి చేసుకుందాం. పరమపుణ్యాత్ముడైన శంకరుణ్ణి భక్తితో తలుచుకుందాం. మళ్ళీ అందరూ కూడా చెప్పండి, గోవిందం భజ, గోవిందం భజ, గోవిందం భజ. అంతకుమించి అక్కల మనం మూఢమతి అనక్కల, గోవింద అన్నాక ఇంక మీరు మూఢమతులు గారు, మీరు గాఢమతులే అని మీ అందరికీ మంగళాశాసన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.